ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలకు స్వాగతం. ఈనాటి మా తెలుగు ప్రసారంలో ముందుగా సాయివాణిలో రామతత్వ ఆదర్శం శీర్షికలో 9వ భాగాన్ని మీరు వింటారు. ఈ శీర్షిక యొక్క 8వ భాగం ఫిబ్రవరి 22, 2010 ప్రసారం చేయబడింది. ఈ శీర్షిక యొక్క 10వ భాగం మార్చి 8, 2010 రాత్రి 7:30 గంటలకు ప్రసారం చేయబడుతుంది. తదుపరి స్వామివారి చిరకాల భక్తులైనటువంటి శ్రీ విఎస్ఆర్ మూర్తిగారు యోగ త్రివేణి అనగా కర్మ, భక్తి, జ్ఞానయోగముల్లో గల ముఖ్యమైన అంశాలను గురించి ప్రసంగిస్తారు. ఇప్పుడు సాయివాణిలో రామతత్వ ఆదర్శం శీర్షికలో 9వ భాగాన్ని మీరు వింటారు.
రామకథను వినరయ్యా, ఇహ పర సుఖములను సగే సీతా.
రామరావణ సంగ్రామం, సుగ్రీవ విభీషణుల సన్మిత్రత్వం, రావణునికి విభీషణుని హితబోధ, విభీషణుని వ్యక్తిత్వం.
ధన్యులు, పుణ్యులు, ధార్మికులు అయినటువంటి ఇద్దరి వ్యక్తుల యొక్క చరిత్రము రామాయణంలో కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నది. ఒకడు సుగ్రీవుడు, రెండవడు విభీషణుడు. ఈ సుగ్రీవ విభీషణుడి యొక్క చరిత్రలు మహాపవిత్రములైనటువంటివి. రామచంద్రుడే సుగ్రీవుని చూచే నిమిత్తమై అతనికి అనేక విధములైనటువంటి వినయములు చూపుతూ వెళ్ళాడు. సుగ్రీవుని అన్వేషిస్తూ వెళ్ళాడు రామచంద్రుడు, రామచంద్రుని అన్వేషిస్తూ వచ్చాడు విభీషణుడు. రామచంద్రుని మైత్రి కలిగిన తర్వాత సుగ్రీవుడు ఇతను మానవాదర్శకుడు అని నిరూపించాడు. కాని రాముని యొక్క ఆశ్రయం చిక్కక పూర్వమే విభీషణుడు రాముడు దయామయుడు అని గుర్తించాడు. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క స్నేహితులు రామునకు కలగటం చాలా ఆనందమని అనిపించింది. రామాయణం, మహాభారతము 18 దినములు జరిగింది. కానీ రామ రావణ యుద్ధము 75 దినములు జరిగింది. భౌతికంగా, లౌకికంగా, ప్రాకృతికంగా ఇవి దినములకు మాత్రమే లెక్క చేరినవి. ఇవి కేవలము ప్రవృత్తి యొక్క అంకెలు. కానీ నివృత్తి యొక్క అంకెలను మనం విచారించి చూసినప్పుడు నాటికి, నేటికి, ఇంకా ఏనాటికైనప్పటికీ ప్రతి మానవుని యొక్క హృదయం అనేటువంటి యొక్క యుద్ధరంగమునందు కౌరవులు, పాండవులు, రాములు, రావణుడు నిరంతరము ఈ యొక్క భూమిపై యుద్ధం సలుపుతూనే ఉన్నారు. నిరంతరము కూడాను సంఘర్షణ జరుగుతూనే ఉంటున్నాయి. ధర్మ అధర్మములకు హృదయమందు నిరంతరము సంఘర్షణ జరుగుతూనే ఉంటున్నాయి. ఈ యొక్క సంగ్రామములు, ఈ సంఘర్షణలు ఏనాటికి మానునో, ఏనాటికి ఈ మానవత్వము ధన్యమవునో ఇది ఎవరూ చెప్పలేరు. దివ్యత్వం యొక్క తత్వాన్ని గుర్తించటము అందరికీ చేత కాదు. అందులో పరధనాభరణ అనుల పరుల యొక్క ధనమును అపహరించేటువంటి వాడు, పరశ్రీని ఆశించేటువంటి వాడు, ఉత్తమను చూచి పరిహసించేటువంటి వానికి దివ్యత్వం అనేటువంటిది ఏనాటికి కూడానో అర్థం కాదు. మహనీయుల యొక్క తత్వం అనేటువంటిది కేవలము హృదయతత్వంగా భావించుకుని గుర్తించినటువంటి వారికే ఇది అర్థమవుతుంది. ఈ 75 దినములు జరిగిన యుద్ధములో నిత్యము అటువైపున ఇటువైపున అనేక వేల మంది మరణిస్తూ వచ్చారు. ఈ యుద్ధమును గురించి నేను ఎక్కువగా ప్రబోధించటము అంత నాకిష్టం లేదు. కనుక యుద్ధభూమిలో ఏవి ప్రధానమైనటువంటివో, ఏవి సత్యనిత్యములకు ఆధారమైనటువంటివో వాటిని మాత్రమే మనము విమర్శించాలి, విచారించాలి. ఇక్కడ రావణుని కుమారుడైనటువంటి వాడు అనేక విధములైనటువంటి యొక్క రోషము చేత రామలక్ష్మణులు మరణింప చెయ్యాలనే ఉద్దేశంతో యజ్ఞము జరుపుతూ వచ్చాడు ఇంద్రజిత్తు. ఆ ముందు దినమే లక్ష్మణ మూర్చ కూడాను జరిగింది. రెండవ దినము హనుమంతుడు లక్ష్మణుని తన భుజం పైన కూర్చొనిబెట్టుకుని ఇంద్రజిత్తు పైన యుద్ధానికి వెళుతున్నాడు. ఆ ఇంద్రజిత్తు మండలి అనేటువంటి కోపంతో, విభీషణ నీవు కులద్రోహివి, రాజ్యద్రోహివి అని అమితంగా దూషిస్తూ వచ్చాడు. అప్పుడు విభీషణుడు కూడాను సత్యమును గుర్తించేయాలనే ఉద్దేశం కలిగి, ఇంద్రజిత్తు నోటికి వచ్చినట్టు వాగటము రాక్షసులకు సహజము, అమిత మాటల చేత కాలమును అప్రయోజనము చేయటం కూడాను రాక్షసుల యొక్క సహజము. నేడు కాదు ఏనాటి నుండియో నేను రావణునికి అనేక విధములుగా బోధిస్తూ వస్తున్నాను. పరస్త్రీ అపహరణ అనేటువంటిది మహాపాపమని బోధించాను. ఇది కేవలము రాజ్యమునకే ఒక విధమైనటువంటి హీనము జరుగుతుంది. నీ జాతిని నీవు సంహరింపజేసుకుంటున్నావు, నీ రాజ్యమునే నీవు మంటగలుపుతున్నావు, ఇది మంచిది కాదు మంచిది కాదని అనేక విధములుగా బోధించాను. ఇదే ఒకనొక సమయంలో కుంభకర్ణుడు, రావణుడు, శూర్పణఖ ఇద్దరు కూడాను కలిసినప్పుడు చెప్పారు. విభీషణుడు చెప్పినటువంటి ఉత్తమ మాటలను నేను విశ్వసించలేకపోయాను, ధర్మ ఆదేశములను నేను నమ్మలేకపోయాను. కనుకనే ఈనాడు ఈ విధమైనటువంటి పరిస్థితికి నేను గురి అవుతున్నాను అని రావణుడు తన నోటి నుండియే చెప్పాడు. అనగా ఈ రాజ్యమునకు, ఈ యొక్క కులమునకు నాశనము కావించుకోవడానికి ఎవరు కారకులు? నేనా? మీ తండ్రియా? తన చేతులారా తన రాజ్యమును నాశనం చేసుకున్నాడు రావణుడు. మంచి మాటలు అతనికి ఏమాత్రం కూడాను అర్థం కాలేదు. ధర్మం అంటే ఎరుగునటువంటి మూర్ఖులకు ఈ విధమైనటువంటి ధర్మములు ఏ రీతిగా అర్థమవుతాయి? అధర్మమే అతనికి ప్రీతి, అసత్యమే అతనికి ఆనందము, దుర్మార్గమే అతని ప్రాణము. ఇట్టి దుర్భావములు దుర్సంగములతో కూడినటువంటి రావణు యొక్క హృదయము ఏ రీతిగా మారుతుంది? తన చేతులారా తాను రాజ్యమును భస్మం గావించుకున్నాడు. రాజ్యమును నాశనం చేసినది నేను కాదు. ఇంతేకాకుండా ఇంద్రజిత్తు మరొక ప్రశ్న వేశాడు. పోని నీ మాట వినకపోతే నీవు మధ్యస్థుడిగా ఉండవచ్చును, కాని విరోధులైనటువంటి వారితో నీవు చేరి ఈ విధంగా యుద్ధము చేయటము చాలా మంచిది కాదన్నాడు ఇంద్రజిత్తు. త్యాసత్యములు ఎరుగినటువంటి మూర్ఖుడవు నీవు, ధర్మాధర్మములు ఎరిగినటువంటి వాడు నేను. ధర్మాధర్మములు తెలిసి కూడాను నేను మధ్యస్థుడిగా ఉండటము ఇది మంచిది కాదు. ధర్మాధర్మములు సమాజములకు తప్పక చెప్పు తీరాలి. నేను మధ్యస్థుడిగా ఉండినప్పుడు సమాజం నాశనమవుతుంది, కనుక నేను మధ్యస్థుడిగా ఉండటం వీలు కాదు. నేను రామునితో చేరటము నా యొక్క సహజమైనటువంటి యొక్క స్వభావము. ఇది నా పుణ్య ఫలము, నా జన్మాంతర సుకృతము. సకాలమునకే రాముని యొక్క సన్నిధి నాకు ప్రాప్తించింది, అతని సన్నిధియే నా పెన్నిధి, ఏమైనా భావించు అన్నాడు. కాని ఆనాటి నుండి కూడాను తాను అనేక విధములుగా ఈ రాక్షసులతో బాధపడుతుండటము అందరికీ తెలుసు. ఒక్క విభీషణుడే కాదు, ఇలాంటి మహనీయులు ఇంకా ఎంతమందో ఆ లంకలో ఉంటున్నారు. కాని దుర్మార్గమునకు వెరచి, దౌర్జన్యానికి వెరచి వారు ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉండిపోయారు. మొదలు హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు ఈ వాయుపుత్రునితో నేను మొరబెట్టుకున్నాను, నేను కేవలము దంతముల మధ్య నాలుక వలే నేను జీవిస్తున్నాను, లంక అంతా కూడాను మహారాక్షసులే, వారి మధ్యలో నేను మెత్తని నాలుక వలే నేను జీవిస్తున్నాను, ఎంతకాలం నేను ఈ విధంగా జీవించాలి? ఏనాడు నాకు శ్రీరామానుగ్రహం నాకు ప్రాప్తిస్తుంది? ఆ మహనీయుని యొక్క సన్నిధి నాకు ఎప్పుడు లభ్యమవుతుంది? ఆ క్షణ నిమిత్తమై నేను క్షణములంతా వేచి ఉంటున్నాను. అంతే కాదు, అప్పుడు హనుమంతుడు కూడాను విభీషణునికి చక్కని ఆదేశంనిచ్చాడు. విభీషణ, నీకే కాదు ఈ లోకములో మంచివారికి అందరు కూడాను కొంతమంది దంతముల వలె ఉండేటువంటి రాక్షసులు వెంటాడుతుంటారు. మహనీయులకు, తపస్సులకు, అవతారములకు, అన్నింటికి కూడాను ఇలాంటి దుష్టులైనటువంటి, దుర్మార్గులైనటువంటి, రాక్షసులైనటువంటి దంతములు వెంటాడుతూనే ఉంటాయి. ఒక్కటి మాత్రమే చక్కగా గుర్తించుకో, నీతో పాటు పుట్టినదని ఈ నాలుక, మధ్యలో పుట్టినటువంటివి దంతములు. అనగా సాత్వికము, ధర్మము, అహింస ఇత్యాది స్వభావం కలిగినటువంటి నాలుక మొట్టమొదట పుట్టింది. జిహ్వే రసగ్నే మధుర ప్రియేత్వం సత్యం హితం త్వా పరమం వదామి. జిహ్వే రసగ్నే మధుర ప్రియత్వం. పవిత్రమైనటువంటి యొక్క నాలుక జీవితంతో పాటే పుట్టినటువంటి మహాపవిత్రురాలు, మహాసద్గుణములతో కూడినటువంటిది ఈ నాలుక, మహామధురమైనటువంటిది ఈ నాలుక, సత్యస్వరూపాన్ని బోధించేటువంటిది ఈ నాలుక, నిత్య సత్యమై నిలిచేటువంటిది ఈ నాలుక, నిర్ణయం పరిచేటువంటిది ఈ నాలుక, ఇది మొదలు మీతోనే పుట్టింది. ఇది ఏ సద్గుణములు కలిగినటువంటి యొక్క మహనీయుల యొక్క తత్వము. నాలుక మహామహనీయుల యొక్క స్వరూపం ధరించింది. దీని చుట్టూ దుష్టులు, దుర్మార్గులు, దురపరాధములను గావించేటువంటి యొక్క దంతములు తరువాత పుడుతూ వచ్చాయి. ఈ దుర్మార్గులు, ఈ దుష్టులు ఏ విధంగా ఈ నాలుకను బాధించాలని వేచి ఉంటారు. ఏ ఒక్క విషయానికి కూడాను నాలుకను ముందుకు రానివ్వకుండా అడ్డు చేస్తుంటాయి ఈ దంతములు. కానీ నాలుక అంతటితో తన యొక్క కర్తవ్యాన్ని విస్మరించదు. పెదవులు ఆరిపోయే సమయంలో ఏదో ఒక సమయాన్ని చూసుకొని నాలుక మెత్తగా బయటకు వచ్చి పెదవులను, ఆరిపోయిన పెదవులను చల్లబరుస్తూ ఉంటుంటుంది. అనగా మహనీయులకు ఎన్ని విధమైనటువంటి ఆపత్తులు సంభవింపజేసినప్పటికీ, ఎటువంటి దుర్మార్గులు, ఏ విధమైనటువంటి దురకారణంతో అనేక ఆపత్తులను కలిగింపజేసినప్పటికీ, మహనీయులైనటువంటి యొక్క నాలుక అప్పుడప్పుడు ఈ సమాజం అనేటువంటిది ఎండిపోకుండా, ఆరిపోకుండా, నాశనము కాకుండా చల్లబరుస్తూ వస్తుంటుంది. నాలుక మహనీయుని యొక్క స్వరూపము. దంతములు, దుష్టులు, దుర్మార్గులైనటువంటి వారి స్వరూపములు. వారు ఎంతకాలం కూడాను దానిని అనేక రకములుగా బాధింపజేసేటువంటి వారే కానీ సహాయం చేసేటువంటి వారు కాదు. అలాంటి మహనీయుడైనటువంటి యొక్క ఈ విభీషణుని అనేక విధములుగా హింసిస్తూ వచ్చారు. విభీషణునికి లంకపైన ఆశ మాత్రమే ఉన్నది, తప్పులేదు, కానీ సింహాసనాన్ని కోరలేదు. రాక్షసులందరూ సుక్షేమంగా ఉండాలని ఆశించాడు, కానీ లంక నాశనం కావాలని ఆశించలేదు. ఇంతటి ఉత్తమమైనటువంటి భావం కలిగినటువంటి యొక్క విభీషణుని అనేక విధములుగా తూలనాడుతూ వస్తాడు ఈ యొక్క రావణ కుమారుడు ఇంద్రజిత్తు. ఇంతే కాకుండా ఈ యుద్ధ భూమి లోపల హనుమంతుని తీసుకుని వెళ్లి, అతనితో పాటు లక్ష్మణుని కూడా తీసుకెళ్లి వెళ్లి, ఈ రావణాసుని యొక్క కుమారుడైనటువంటి ఇతను చేసేటువంటి తపశ్శక్తిని ఒక మార్గంలో తీసుకుని వెళ్లి చూపిస్తూ వచ్చాడు. నల్లటి మారేడు చెట్టు, ఆ చెట్టు కింద అనేక నరబలములంతా గావిస్తూ వచ్చాడు. ఆ చెట్టుకు సమీపంగా ఉండినంత వరకే ఆ శక్తులంతా ఉంటాయి. కనుక సాధ్యమైనంత వరకు కూడాను ఆ యొక్క దుర్మార్గుణ్ణి ఆ చెట్టుకు సమీపంగా పోకుండా చూసుకోండి అన్నాడు. ఈ విధమైనటువంటి కొన్ని కొన్ని రహస్యాలంతా చెప్తూ వచ్చాడు. అప్పుడు ఈ రావణ కుమారుడు ఇంద్రజిత్తు ఈ విభీషణ్ణి మరింత తిరస్కరించుకుంటూ వచ్చాడు. నా రహస్యములన్నీ కూడాను, లంక రహస్యములన్నీ కూడాను ఎదురు దుర్యోధనుడు అనగా దుర్మార్గులైనటువంటి మా ఎదురు పార్టీ వారికి చెప్తున్నావా అని తను నిందిస్తూ వచ్చాడు. చెప్పాడు, రాములకు ఏ ఆశలు లేదు, రాములు నీ లంక కావాలని ఆశించటం లేదు, అయోధ్యనే త్యజించి వచ్చినటువంటి వానికి నీ లంకపైన తనకెందుకు అభిష్టము, కేవలము సీత నిమిత్తమై నీ లంకలో ప్రవేశించాడే కాని లేకుంటే రాములకు ఏ ఆశ లేదు. అతను నిర్మల చిత్తుడు, స్వార్థపరుడు, శాంతమూర్తి. అలాంటి పరమాత్మ తత్వాన్ని గుర్తించడం రాక్షసులకు ఏమాత్రము వీలు కాదు. రాక్షసులు ఎప్పుడు కూడా అన్యాయం, అక్రమము, అనాచారం, అసత్యంలో ప్రవేశించడమే వారికి సహజ ధర్మములు. అవియే వారికి మాధుర్యము, అవే వారికి ప్రాణము. వారి చింతనలు చేయటమే ఈయన యొక్క శ్వాస. ఇలాంటి రావణాసురుని యొక్క సమస్త లోపల ఈ విధమైనటువంటి పరమాత్మ తత్వం అయినటువంటి రాములను విమర్శించటము మంచిది కాదన్నాడు. రామచంద్రుని యొక్క దర్శన నిమిత్తమై అనేక మంది అనేక విధములైనటువంటి యొక్క సాధనలు సలిపి ప్రాణాలను కూడాను త్యాగం చేసేటువంటి మహనీయులు ఉన్నారు. అదే చిత్రకూట పర్వతం పైన తులసిదాసు నిరంతరము కూడాను రామచింతన చేస్తూ ఉండేటువంటి వాడు. గోదావరి తీరమునకు వెళ్లేది, స్నానము చేసేది, ఆ నీరును తెచ్చి ఒక వృక్షం పైన పోస్తూ వచ్చాడు. ఒక దినము తాను స్నానం చేసి వచ్చి నీరు పోస్తూ ఉండగా ఆ చెట్టు నుంచి ఒక ప్రేతాత్మ బయలుదేరి వచ్చింది. తులసిదాసు, నీవు నిత్యము రామాయణ చరిత్రమును ప్రబోధన జరుపుతున్నావు. ఆ ప్రబోధనను సలిపే సమయం లోపల చాలా దూరంలో ఒక వృద్ధుడైనటువంటి వాడు కూర్చున్నాడు. అతని కన్నీళ్లు కార్చుతూ నీ యొక్క ప్రబోధనలు చక్కగా ఆనందంగా వింటున్నాడు. అతను ఎవరో నీకు తెలియదు. రేపటి దినం అతని వద్దకు వెళ్లి అతని పాదములు గట్టిగా పట్టుకుని నీ వరమును నీవు కోరుకోమన్నాడు. చెప్పిన తర్వాత ఆ ప్రేతాత్మ అంతర్ధానమైపోయింది. రెండవ దినమునకై వేచి ఉన్నాడు ఈ తులసిదాసు.
కంజలోచన కంజముఖ కర కంజ పాదావందము
అని ఆ ఒక్క గంధాన్ని తిప్పుతూ కూర్చున్నాడు.
రామచంద్ర కృపాళుదయనిధి.
ఓ రామచంద్ర, ఓ కృపాళో, ఓ దయనిధి అని అనేక విధములుగా ప్రార్థిస్తూ ఉన్నాడు. గంధాన్ని తీసి పక్కన పెట్టి తిరిగి ఆ వృద్ధుని దగ్గరికి వెళ్లి పాదములు గట్టిగా పట్టుకున్నాడు. ఆ వృద్ధుడు, నాయన నీకేం కావాలి కోరుకోమన్నాడు. నాకు ఏమీ అక్కర్లేదు, ఆ సుందరమైనటువంటి ఆ రామచంద్రుని యొక్క విగ్రహాన్ని నేను ఒక్కతూరి దర్శించాలి. అప్పుడు చెప్పాడు అతను, రామచంద్రుని దర్శనం నా హస్తంలో లేదు కానీ నీకు లభ్యమవుతుంది, కొంతకాలం వేచి ఉండు అన్నాడు. ఆ వృద్ధుడు ఎవరు? హనుమంతుడే. ఎక్కడ రామచరితము జరుగుతుంటాదో, ఎక్కడ రామ పారాయణం జరుగుతుంటాదో, రామ యొక్క సంభాషణ జరుగుతుంటాదో, అక్కడంతా కూడాను హనుమంతుడు ప్రజెంట్ అయి ఉంటాడు. ఈ ప్రబోధనంతా విని తాను తన్మయత్తునేగా అయిపోతున్నాడు. మూడవ దినమే తిరిగి గంధాన్ని తీస్తున్నాడు ఈ తులసిదాసు. ఒక పిల్లవాడు వచ్చాడు. తాత, నాకు ఆ గంధాన్ని ఇస్తావా అన్నాడు. తప్పక నాయన, తీసుకోమని ఇచ్చాడు. అది ఇస్తున్న సమయం లోపల ఆ పైనటువంటి యొక్క వృక్షం పైన ఉన్నటువంటి రెండు పక్షులు గానం చేస్తున్నాయి. సాక్షాత్ శ్రీమన్ రామచంద్రుడే వచ్చి బాలరూపం లోపల గంధమును తీసుకుని చుండగా కేవలము అజ్ఞాని అయినటువంటి ఈ తులసిదాసు గుర్తించుకోలేకపోతున్నాడు. భగవంతుడు ఏ రూపంలో వస్తాడో, ఎప్పుడు వస్తాడో, ఎక్కడ వస్తాడో, ఎక్కడ చూచినా తానే ఉంటున్నాడు.
అడవులయందున్న ఆకాశముననున్న పట్టణముననున్న పల్లెనున్న గుట్ట మీదనున్న నట్టేటబడియున్నా దిక్కులేని వాణి దోచునతడు బ్రోచునతడు.
అడవులయందున్న ఆకాశముననున్న పట్టణముననున్న పల్లెనున్న మీదనున్న నట్టేటబడియున్న ఎక్కడ ఉండినప్పటికీ తాను అక్కడనే తన వెంట ఉంటుంటాడు. అలాంటి రామచంద్రుణ్ణి ఏ రూపంలో వస్తాడో, ఎక్కడ వస్తాడో అది గుర్తించుకోలేకపోయాడు తులసిదాసు. కాని తరువాత రెండవ దినము ఆ వృద్ధుడు వచ్చాడు. నాయన, నిన్న దినం నీవు చూచావా అన్నాడు. ఎక్కడ రామచంద్రుడు, నేను చూడలేదే. బాలస్వరూపంలో వచ్చి నీవు తీస్తున్నటువంటి గంధాన్ని తీసుకుని పోయినది ఎవరనుకున్నావు? అన్ని రూపములు తానే, అన్ని నామములు తనవే. సర్వత పాడి పాదం తస్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్తతి. అన్ని రూపములు అతనివే, అన్ని నామములు అతనివే. కేవలము రామచంద్రుడని ఒక్క రూపం కోసం నీవు ప్రార్థించటం చాలా వెరీతనం నాయన. రామచంద్రుడు నీ హృదయవాసిగా ఉంటున్నాడు. ఆ హృదయమే ఆ రామచంద్రుని యొక్క పీఠము. ఆ పీఠం పైన అతనికి తప్ప మరొకరికి నీవు చోటు ఇవ్వవద్దు అని చెప్పుతూ వచ్చాడు.
మాతానాస్తి పితానాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త.
నాయనా, ఎవరికో తల్లికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు, తండ్రికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు, తమ్ముళ్లకు అని హృదయంలో చోటు ఇవ్వద్దు, కుమారునికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు. కానీ నీ దేహంలో ఎక్కడైనా వారికి చోటిచ్చి వారంతా మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి వారి వారి బాంధవ్యాన్ని నీవు తప్పించుకోవద్దు. వారి సేవలు నీవు చేయి, అది కర్తవ్యమే. కానీ హృదయస్థానము మాత్రము ఒక్క భగవంతునిదే, అతని తప్ప అన్యులకు దీన్ని ఇవ్వద్దు. భగవంతుని హృదయవాసి అన్నారు. ప్లస్ దయా హృదయ, దయతో కూడినటువంటిది ఆ హృదయము కనుక ఆ హృదయంలో ఆ యొక్క రామచంద్రుణ్ణి ఉంచుకో అని తులసిదాసుకు ఎంతో ప్రబోధించి వెళ్లాడు హనుమంతుడు. అలాంటి హనుమంతుడు నిరంతరం కూడాను రామచింతన చేతనే యుద్ధం గావిస్తూ వచ్చాడు. ఆధ్యాత్మిక మార్గము లోపల అనేక విధమైనటువంటి బోధనలు చేస్తూ వచ్చాడు. విభీషణులకు చక్కని ఆదేశాన్ని అందిస్తూ వచ్చాడు. విభీషణ, నీవెంతకాలము దీనిని బాధ పెట్టుకోకు, పట్టితివి రాముల పాదం, దానిని గట్టిగా పట్టుకో. అతనైనా నిన్ను వదిలించుకొని పోవాలి, లేక నీవైనా అతన్ని వదిలించుకొని పోవాలి, కానీ అంతవరకు మాత్రం దీన్ని దక్కించుకోమని చెప్పాడు. భక్తి అంటే ఏమిటి? కేవలము రామ్ 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 అని జపం చేయటం ఆ భక్తి. పట్టిన పట్టేదో పట్టనే పట్టి తిరి పట్టునెగ్గెడు దాక అట్టే ఉండు, కోరినది ఎదియో కోరనే కోరి తిరి కోరినదిడుదాక విడువకుండు, అడిగినదేదియో అడగనే అడిగితిరి అడిగినదిడుదాక విడువకుండు, తలచినదేదియో తలచనే దలచితివి తలుపు తీరెడుదాక పోవకుండు, పోరు పడలేక తానైన బ్రోవవలయు వడలు తెలియక నీవైన అడుగవలయు.
అంతే
కానీ ఇంక నీ ఎంత నీవు తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు, తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు. ఇది రామభక్తి అందున్నటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క దీక్ష. ఈ విధంగా విభీషణుడికి అనేక విధములుగా బోధిస్తూ వచ్చాడు. విభీషణుడికే కాదు సుగ్రీవుడు కూడా బోధిస్తూ వచ్చాడు. అప్పుడప్పుడు సుగ్రీవుడు కొంత అభిమానం కలిగినటువంటి వాడు. ఎందుకంటే అతను కొన్ని విధమైనటువంటి రాజ్యాభిమానంతో ఇంతకాలము తాను తపస్సు చేశాడు. చిన్న వయసు లోపలనే విభీషణుడు తపస్సు గావించాడు. ఆ తపస్సు సమయం లోపల బ్రహ్మ ప్రత్యక్షమయ్యి, విభీషణ నీకేం కావాలో కోరుకోమన్నాడు. కుంభకర్ణుడు ఏమేమో కోరుకున్నాడు, నిద్రాహారం యొక్క దండిగా కావాలని. కానీ కోరుకోవటం ఎట్లయిపోయింది, నిద్రను కోరలేదు పాపం కుంభకర్ణుడు. నేనెప్పుడు క్రూరునిగా ఉంటున్నానని నిర్దయ కావాలి అని కోరుకున్నాడు. నిర్దయ, ఆ నిర్దయ అనేటువంటిది చెప్పడం లోపల దట్టమైనటువంటి మనిషి కనుక నాలుగు మందంగా ఉండి నిద్ర కావాలి అన్నాడట, నిద్ర వచ్చింది. అదే విధంగా కూడాను రావణుడు కూడా తపస్సు చేశాడు. దేవతలతో, గంధర్వులతో, యక్షులతో, కిన్నెలతో, కింపురుషులతో ఎవరితో కూడా నాకు మరణం రాకూడదు అన్నాడు. కానీ దుర్మార్గుడైనటువంటి ఆ రావణ యొక్క బుద్ధి మానవుని చాలా అల్పునిగా భావిస్తూ వచ్చాడు. మానవునితో నా ప్రాణం పోకూడదు అని కోరలేదు. అది చక్కగా విష్ణువు దాన్ని పట్టి నేను మానవాధారమును ధరించి తద్వారా ఇతన్ని అతమారుస్తానన్నాడు. అప్పుడే రావణుడు గుర్తించాడు, నా చేతులు అలా చేసుకున్నటువంటి దోషమే, మానవుని మాటని నేను హెచ్చరించలేదు. మానవుడు చాలా అల్పుడని భావించుకున్నాడు రాక్షసుడు. విభీషణుడు తపస్సు చేశాడు. నాయన నీకేం కావాలి కోరుకోమన్నాడు బ్రహ్మ. స్వామి నాకేమీ అక్కరలేదు, నిరంతరం కూడాను దయామయుడినై ఈ దయను అందరికీ పంచుతూ నా హృదయమే దయామయమైనటువంటి యొక్క స్వరూపాన్ని సర్వులకు నువ్వు దాన ధర్మంతో నేను జీవితాన్ని గడపాలి, దయామయం కావాలి. ఎట్టి పరిస్థితులు ఎందుకూడను నా మనసు కఠినంగా మారకూడదు, దయలోనే కరిగిపోవాలి, దీనిని అనుగ్రహించమని ప్రార్థించాడు. కనుకనే నిరంతరం కూడాను విభీషణుడు దయామయుడుగానే ఉంటాడు. ఎన్నో విధములు కూడాను రావణాసుడు దూషించాడు, తన కుమారుడు అనేక విధంగా బాధించారు. కానీ దేనికి కూడాను అతను క్రోధాన్ని ఉపయోగపెట్టలేదు. దయతో 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 అన్నింటినీ కూడాను దయతో నిగ్రహించి దైవానుగ్రహం కోసమని పాటుపడుతూ వచ్చాడు. ఆ దయచేత హృదయాన్ని నింపుకోవడం చేతనే దైవానుగ్రహం కూడా అతనికి ప్రాప్తించింది, దైవ పాద సన్నిధి కూడాను అతనికి ప్రాప్తించింది. కనుకనే ప్రతి మానవుని ఎందుకు దయా అనేటువంటిది ఉండినప్పుడే అప్పుడు హృదయ అని పిలిచడానికి వీలవుతుంది. దయమైనటువంటి వాడు మానవుడు కాదు దానవుడే. ఎలాంటి పరిస్థితులు ఎందుకు ఈ దయను మాత్రం మనం మార్చుకోకూడదు. దయచేత ధన్యులు కావలరా, ఎంతటి వారు దయచేత ధన్యులు కావలరా, అసలుడైన భూసురుడైన అఖండ తెలివి కలవాడైన దయచేత ధన్యులు కావలరా, ముక్కు మూసి జపమాచరించిన మొక్కుచు బాగా నిలుచుండిన మొక్కి మొక్కి ఎంత ఏడ్చిన గాని మొరలిలినను నీకు కరుగదు మనసు దయచేత ధన్యులు కావలరా, ఎంతటి వారు దయచేత ధన్యులు కావలరా, కాషాయ వస్త్రములేసిన గాని కంఠమాల ధరించిన గాని గడగడమని జపమాల త్రిప్పిన కడకుని యొద్దకు రావల స్వామి దయచేత ధన్యులు కావలరా, ఎంతటి వారు దయచేత ధన్యులు కావలరా. ఆ దయచేతనే ధన్యులు కావడానికి అవకాశం ఉంటుండాలి. దయనే లేకపోతే వాడు ఏనాటికి కూడా ఇంక దానవుడే కాని ధన్యుడు కాడు. కనుకనే విభీషణుడు దయామయుడిగా నిలిచాడు. అందువల్లనే రామధర్మం యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నాడు. కట్టగప్పటికి రామాయణం అంతా కూడాను సత్యధర్మములతో నిండి ఉన్నది. అనేక రూపనామము ధరించి అనేక చర్యలలో తను వివిధమైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరించినప్పటికీ అన్నింటి యందు ఉన్నది రెండే, అనగా ధర్మం సత్యం. కనుక ఈనాటి మానవులకు రామరాజ్యము కావాలనుకున్నప్పుడు సత్యమును ధర్మమును పాలిస్తూ రావాలి. సత్యవాక్కును మనం ఉచ్చరించాలి. నాలుగిచ్చిండేది దాని నిమిత్తమే. గోవింద దామోదర మాధవేతి ఓ జిహ్వి రసగ్ని మధురప్రియత్వం, నీవు ఆ విధంగా పలుకు. అతని నామమే సత్యమైనటువంటి నామము, అతని రూపమే ధర్మస్వరూపమైనటువంటిది. ఆ రూపనామములే సత్యధర్మస్వరూపాలు. వీటిని హృదయమునందు ఉంచుకొని జీవితాన్ని నడపడానికి ప్రయత్నించండి. అది ఏ రామాయణం యొక్క సరి అయినటువంటి సారం. ఈ సత్యధర్మములే రామాయణం యొక్క గమ్యము. కనుక క్రమక్రమేణ కూడాను ఈ యొక్క సుగ్రీవునకును విభీషణునకును రాములు లక్ష్మణుడు ఈ హనుమంతుడు చెప్పినటువంటి ఆధ్యాత్మిక బోధలు ఈ యుద్ధం లోపల ఇంకా అనేకంగా వస్తాయి. ఎట్టి సాధకులకైనా కూడా మధ్యలో దుర్మార్గుల యొక్క అవాంతరాలు అనేకంగా ఉంటాయి. ఇంటిలో ఉంటాయి, ఒంటిలో ఉంటాయి, బయట ఉంటాయి, రాజ్యంలో ఉంటాయి, దేశంలో ఉంటాయి, రాష్ట్రంలో ఉంటాయి. ఇన్ని రకములైనటువంటి దుర్మార్గములు అతని వెంటాడుతూనే ఉంటాయి. కనుక నీ భక్తి ప్రపత్తులకు అనేక విధమైనటువంటి ఆటంకములు కలిగించేటువంటి యొక్క ఈ దుర్మార్గ లక్షణాలు ఎన్నో నీకు అడ్డు తగులుతుంటాయి. నీ దంతములు నాలుగు ఏ విధంగా అడ్డు తగులుతుండదో అట్లే తగులుతుంటాయి. కానీ నీ ఓపికతో దాన్ని భరించుకొని సహించుకొని ముందుకు నట్టుకొని పోవాలి. మొట్టమొట్ట ఊడిపోయేది దంతములే కానీ నాలుగు కాదు. ఆ దుర్మార్గులే కూలిపోతారు, ఆ దుర్మార్గులే కాలిపోతారు, ఆ దుర్మార్గులే నిన్ను వీడిపోతారు. కానీ నీకెట్టి ప్రమాదము ఉండదు. నిన్నెప్పుడు కూడా దైవమే కాపాడుతుంటాడు. దైవ రక్షనే నీకు ప్రత్యక్ష రక్ష. భగవంతుడు ఎన్నైనా చేస్తాడు. అందుకోసమనే త్యాగరాజు కూడా చెప్పాడు, వాచామ గోచరుండని నీ చేతములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా, హే కృష్ణ కాచుకున్నాను నీది కృపకై, నామురాలకించి బ్రోమయ్యమా, చామ గోచరుండని కాలుడు గొనిపోయిన గురుపుత్రిని తెచ్చి ఇచ్చినావు, కాలుని మదమణచినావు, వసుదేవ దేవకి చరణ విడిపించినావు, వాలుగంటి అయిన ఆ ద్రౌపది ఆ కృష్ణాయని మొరలిడబోచినావు, మేలు మేలు పాండవులను గాచినావు, కుచేరుని ఆత్తి తీర్చినావు, కురూపి అయిన కుబ్య వక్రములను పోగొట్టినావు, వాచామ గోచరుండని నీ చరితములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా, కాచుకున్నాను నీది కృపకై, నామురాలకించి బ్రోవుమయ్యమాచామా గోచరుండని చెప్పు చూస్తా. ఈ విధంగా భగవంతుని యొక్క వర్ణనలు ఎన్నో విధములుగా కూడాను భక్తులు ప్రార్థిస్తూ పాడుకుంటూ గానము చేత భావం చేత అనేక విధములుగా భగవంతుని సంతృప్తి పరుచుకుంటూ వచ్చారు. అందులో భగవంతుడు గానప్రియుడు. ఆ గానం చేతనే తనకు వశమైపోతుంటాడు భగవంతుడు. కనుకనే పరమాత్మ దగ్గరికి వెళ్లి నారదుడు ప్రశ్నించాడట, నారాయణ నీ స్వస్థానం ఎక్కడ, నీ హెడ్ ఆఫీస్ ఎక్కడ? ఎక్కడెక్కడో బ్రాంచ్ ఆఫీసులు దండిగా ఉంటున్నాయి. వైకుంఠం అంటారు, కైలాసం అంటారు, స్వర్గం అంటారు, ఇవన్నీ నిజమా కాదా అని ప్రశ్నించాడట. అప్పుడు నారాయణ చెప్పాడు, నాయన ఇవన్నీ బ్రాంచ్ ఆఫీసులు, ఇదిగో నా నిజమైన అడ్రస్ ఇస్తున్నాను రాసుకోమన్నాడు.
మద్భక్తః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద,
ఎక్కడ నన్ను గురించి గానం చేస్తుంటారో వాడి దగ్గర నేను ప్రతిష్ఠ అయిపోతుంటాను, ఇంకా కదలనే కదలను అన్నాడు. అదే శాశ్వతమైనటువంటి యొక్క అడ్రస్. భగవంతుడు హృదయవాసి. ఆ హృదయవాసి తత్వాన్ని కూడా అర్థం చేసుకోవటానికి కొన్ని ఇంకా ప్రయత్నాలు చేయాలి.
పిబరే రామరసం రసనే, పిబరే రామరసం, పిబరే రామరసం రసనే, పిబరే రామరసం, పిబరే రామరసం రసనే, పిబరే రామరసం పిబరే. పూరీకృత పాతక సంసర్గం, పూరీకృత పాతక సంసర్గం, పూరిత నానా విధ పలవగం, పూరిత నానా విధ పలవగం, పూరిత నానా విద పలవర్గం పూరిత నానా విద పలవర్గం పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే కౌసల్యా దశరథ సుకుమారం రమా కౌసల్యా దశరథ సుకుమారం సకల శాస్త్ర నిగమాగమ సారం సకల శాస్త్ర నిగమాగమ సకల శాస్త్ర నిగమాగమ సారం సకల పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే
ఇంతవరకు సాయివాణిలో రామతత్వ ఆదర్శం శీర్షికలో 9వ భాగాన్ని మీరు విన్నారు. ఇప్పుడు స్వామివారి చిరకాల భక్తులైనటువంటి శ్రీ విఎస్ఆర్ మూర్తిగారు యోగ త్రివేణి అనగా కర్మ భక్తి జ్ఞానయోగముల్లో గల ముఖ్యమైన అంశాలను గురించి ప్రసంగిస్తారు. హైదరాబాద్ వాస్తవ్యులైన శ్రీ విఎస్ఆర్ మూర్తిగారు ప్రముఖ ఆయిల్ ఇండస్ట్రీ కన్సల్టెంటుగా తమ సేవలను అందిస్తున్నారు. వారు తమకు వీలు దొరికినప్పుడల్లా కూడా స్వామివారి అవతార వైభవాన్ని గురించి మరియు స్వామి యొక్క అవతారోద్యమాన్ని గురించి ప్రసంగిస్తూ ఉంటారు. అయితే శ్రీ విఎస్ఆర్ మూర్తి గారి ప్రసంగాన్ని విందామా?
సౌందర్యసార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం తుర్యాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్నిశైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాకవశత్ప్రాప్తం సద్గురుం సత్యసాయీశ్వరం ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మస్ఫురతాన్మే పరమమాహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ కర్మ భక్తి యోగ అనబడేటువంటి ఈ మూడు యోగాలని విచారణ చేశాం. అయితే విచారణ కాక ఆచరణ భావనలో దీనిని మనం ఎట్లా సాధించుకోవాలి, ఈ సాధించుకోవాలి అంటే గ్రంథాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, సర్వోపనిషత్తులు చాలా విస్తృతమైనటువంటి వ్యాఖ్యానం చేసినాయి. అయితే అవన్నీ కూడా మన ఊహకి, మన మనస్సుకి, మన సంస్కారానికి, మన సాధనా తీవ్రతకి, మన ప్రాప్తికి లోబడి అర్థమయ్యేవి కాని సమకాలీనమైనటువంటి ఒక పరమాత్మ ఆచార్యవర్యుడై ఈ జగత్తులోకి వచ్చినప్పుడు ఇవే యోగాలని తాను ఎలా ఆచరించి చూపించారో మనం కొద్దిగా విచారణ చేద్దాం. చేసినట్లయితే ఓహో, పరమాత్మ ఇలా ఈ మూడు యోగాలని ప్రపంచానికి సాధనాపూర్వకంగా పరిచయం చేశారు కనుక ఇది ప్రామాణికం అంటే శాస్త్రం కంటే మిగతా అనేకమైనటువంటి విషయాల కంటే పరమాత్మ స్వయంగా ఆచార్యుడై బోధించింది సర్వకాలికమైనది, విశ్వజనీనమైనది, సర్వప్రామాణికమైనది గనక భగవాన్ సత్యసాయి ఈ మూడు యోగాలని మనకి ఎలా ఆచరించి చూపించారో కొద్దిగా విచారణ చేద్దాం. ముందుగా కర్మయోగం. కర్మ అంటే పనిచేయటం. పనిచేయటం అంటే మానవుడు తన సహజ ప్రవృత్తితో, తనకున్నటువంటి బలంతో, అది దైహిక, మానసిక, ఆధ్యాత్మిక మూడు బలాలతో కొంత ప్రయోజనాన్ని, కొంత స్వార్థాన్ని, కొంత లాభాన్ని, కొంత అనుభవాన్ని పొందే దిశగా చేసే అన్ని పనులు కర్మలే. అంటే ఇక్కడ మానవుడు తన మేధాశక్తిని ఉపయోగించి తాను చేయవలసినటువంటి కర్మలను, అంటే పనులని, సర్వహితంగా అందులో తనకు కూడా లాభం కలిగేలాగా చేసినట్లయితే అవి కర్మలని, పరమేశ్వరుడి యొక్క శక్తిని కూడా జోడించి, నిజానికి పరమేశ్వరుడి శక్తే తనలో ప్రవహిస్తున్నది అని గనక అనుకుని చేసినట్లయితే ఈ కర్మలన్నీ కూడా కర్మయోగాలవుతాయి అని విచారణ. ముందుగా భగవాన్ మన సమకాలీన ప్రపంచానికి కర్మయోగాన్ని ఎలా అనుష్ఠానపూర్వకంగా బోధించారో విచారణ చేద్దాం. 84 సంవత్సరాలు అయింది భగవాన్ ఈ శరీరం తీసుకుని ఇక్కడికి వచ్చి. అందులో మొదటి 14 కూడా చాలా గంభీరమైనవి. ఒక బీజప్రాయంగా, అంటే ఒక విత్తన రూపంగా ఉండి మహాదివ్య శక్తి ఏదైతే ఒక వటవృక్షంగా, ఒక విస్తృతమైనటువంటి ఒక మర్రి చెట్టుగా నీడలు సాచి ఊడలు పరచి ఈ ప్రపంచానికి ఒక బోధివృక్షమైపోయిందో దానికి మూలాలు ఆ 14 ఏళ్లన్నమాట. ఏం చేశారు స్వామి? తాను ఏమి బోధించదలుచుకున్నారో దానిని తొలి 14 ఏళ్లలో, అంటే అవతార ప్రకటన 1940 అక్టోబర్ 20 ముందే సూచించేశారు. ఎట్లా సూచించారు? అహం సత్యబోధకః అన్నారు. నేను సత్యం బోధించటానికి వచ్చాను అన్నారు. సత్యం ఎవరు బోధించగలరయ్యా అంటే ఎవరు సత్యమై ఉన్నారో, ఏ సత్యం ఒక సాకారమై మానవ దేహాన్ని తీసుకుని వచ్చిందో అది మాత్రమే సత్యాన్ని అనుభూతిపరంగా బోధించగలదు. ఈ సత్యం కర్మాచరణ చెయ్యాలి. సత్యం అంటే ఏది మారదో, ఏది కాలాద్యవచ్ఛిన్నమైనదో, ఏది అన్ని కాలాలకు ఉపయోగపడుతుందో, జరిగిన కాలానికి రాబోయే కాలానికి మహావారధిగా రూపాంతరీకరణం చేస్తుందో అది బోధ. ఆ సత్యాన్ని స్వామి కర్మయోగంగా మార్చటం మన కళ్ల ముందు సుమారుగా 40 సంవత్సరాల మన అనుభవంలో విచారణలో తేలేదేమిటంటే, ఒక్కసారి స్వామి అవతారం తాల్చి పుటపర్తిలో వెలసిన నాటి నుంచి లేదా ప్రభవించిన నాటి నుంచి ఈ అనుకుంటున్న విచారణ చేస్తున్న ఈ క్షణం వరకు భౌతికమైనటువంటి పరిణామం చాలా పరమాద్భుతం. ఆ భౌతిక పరిణామం ఎట్లా ఉన్నదంటే, సర్వ విశ్వము ఎట్లాగైతే ఒక మార్పు చెందాలని స్వామి సంకల్పించారో ఆ సంకల్పానికి ప్రతిరూపంగా ఇవాళ పుటపర్తి మన కళ్ళకు కనిపిస్తూ ఉన్నది. అంటే ఏం చేశారు? మీరు గ్రామసేవ చేయండి అని స్వామి చాలా ఏళ్ల తర్వాత చెప్పుండొచ్చు, కానీ భగవాన్ సత్యసాయి ఒక విశిష్టమైనటువంటి రీతిలో తాను ప్రభవించినటువంటి తన గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్ గా ఎన్నుకున్నారు స్వామి. ఎన్నుకొని నేను ఇదిగో ఈ పుటపర్తి యొక్క రూపురేఖలని, దాని యొక్క పవిత్రతని, నైసర్గికమైనటువంటి స్థితిని దాటి సర్వ ప్రపంచానికి అనుసంధానం నేను ఇలా చేయగలిగాను, ఇదిగో చూడండి అంటే 84 ఏళ్ల నాటి పుటపర్తి, 84 ఏళ్ల తర్వాత ఈ రోజున మనం చూస్తున్న పుటపర్తి ఎలా సాధించారు అంటే, స్వామి కర్మల అన్నింటినీ, అన్ని పనులని కూడా కర్మయోగంగా మార్చారు. అంటే స్వామి చేశారా? స్వయంగా చేశారు. చేస్తూ చేస్తూ అందరినీ దాంట్లో ఒక పాలు పంచుకునే విధంగా, ఒక కర్మబద్ధమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి అర్ధ కామ మోక్షాలని సమన్వయం చేస్తూ చతుర్విధ పురుషార్థాల 4 కూడా తాను చేస్తున్న ప్రతి పనికి అనుసంధానం చేశారు. అలాగే భారతీయ ఆత్మలో, భారతీయ జీవనాడిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పండుగలు, ఆ పండుగలన్నీ దేనికి అంటే ఒక వ్యక్తి అనుభవించటం కోసం కాదు, పండుగ ద్వారా ఆ రోజున కొన్ని వేల మందితో ఆనందాన్ని ఎట్లా అనుభవించవచ్చునో కర్మని కర్మయోగంగా మార్చి మనకు చూపించారు. ఈ విద్యా వైద్య రంగాలన్నీ బాగా చెడిపోయినాయి, దీన్ని మరమ్మత్తు చేసేవాడు లేడా అని స్వామి నిరాశ చెందలేదు. నిరాశని, పేరాశని, దురాశని ప్రపంచానికి స్వామి బోధించలే. ప్రతి దానిని కూడా, అంటే ప్రతి పనిని, ప్రతి శాఖని కూడా కర్మయోగంగా మార్చేశారు. వాటి యొక్క ఫలితాలని మనం వేళ కళ్ల ముందు చూస్తున్నాం. ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్గా, ఒక చిన్న జనరల్ హాస్పిటల్గా, ఒక పరిణామ దశ ఈ 84 సంవత్సరాలలో చాలా స్థాళీపులాకంగా విచారణ చేసినట్లయితే పరిణామం మన కళ్ల ముందు కట్టవచ్చినట్లుగా కనపడుతూ ఉన్నది. ఈ కనపడుతున్నటువంటిది మామూలుగా 84 ఏళ్లు జీవించిన ఒక వ్యక్తి, సామాన్యుడు అనుకుందాం, వాడు కేవల మానవుడే గనకైతే ఇవి సాధించలేడు. అంటే పరమాత్మ ఏం చెప్తున్నారంటే, రెండు చెప్తున్నారు, నేను దివ్యుడిని, నేను పరమాత్మని గనక నేను ఇదిగో నాకున్నటువంటి ఈ సమయంలో నేను ఎన్నాళ్ళిక్కడ ఉండాలని వచ్చానో ఆ సమయంలో ఇవన్నీ చేసి మీకు చూపించా. మీరు చేయవలసింది ఒకటి, నేను పెద్ద క్యాన్వాస్ మీద చేస్తే మీ వ్యక్తిత్వాలతో మీ వ్యక్తి పరిధిలో గనక ఇవే విషయాలని చక్కగా కర్మలన్నింటినీ కర్మయోగంగా చేసినట్లయితే ముందు మీ ఒంటిని, ఆ తర్వాత మీ ఇంటిని, ఆ ఇంటిని తర్వాత మీ చుట్టూ ఉన్న సమాజాన్ని, తర్వాత సర్వ ప్రపంచాన్ని ప్రభావితం చేసేట్లుగా కర్మలన్నీ కర్మయోగాలుగా చేసుకోండి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, నేను పరమాత్మనే వచ్చినా నేను ఉపయోగించిన శక్తులన్నీ కూడా మానవీయ శక్తులే. మీరు మానవులుగా జన్మ ఎత్తి వచ్చినా మీరు వాడుకోవలసింది నాలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మీరు వాడుకోండి. అంటే జీవుడు పరమాత్మతో కూడి ఉండటమే యోగం గనక మన కర్మలన్నీ కూడా పరమేశ్వరుడి యొక్క ప్రజ్ఞతో కూర్చి గనక చేసినట్లయితే నిజానికి జరిగేది కర్మయోగమే. ఇవాళ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ గాని, ఒక వాటర్ ప్రాజెక్టు గాని, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గాని, ఏ పనైనా స్వామి భావనలో, స్వామి సంకల్పంతో, స్వామి ఆవరణలో, ఏమి స్వామికి ఆవరణ అంటే పుటపర్తి మాత్రమే కాదు, ఈ సర్వ సృష్టి కూడా స్వామి యొక్క ఆవరణే. ఆ పనులన్నీ కూడా చాలా ప్రణాళికాబద్ధంగా, టైం బౌండ్గా, కాలానికి లోబడి, మన శక్తులకు లోబడి, అపరిమితమైనటువంటి దివ్యశక్తిని కూడా సంతరించుకుని కర్మయోగంగా అది భాషిస్తూ ఉన్నది. కర్మయోగానికి ఏదన్నా ఉదాహరణ చెప్పండి అంటే ఇవాళ పుటపర్తిలో స్వామి ఈ 84 సంవత్సరాలలో తెచ్చిన పెనుమార్పులు అన్ని పాజిటివ్ గానే చూడండి. ఎక్కడా కూడా ఒక విస్తృతమైనటువంటి, విశిష్టమైనటువంటి, వరిష్టమైనటువంటి విధానంలో ఒక వినూత్నమైనటువంటి, విశిష్టమైనటువంటి ప్రపంచాన్ని స్వామి మనకు సంకల్పించి చూపించారు. ఎలా చేశారు? సనాతనమైనటువంటి ఒక వైదిక ధర్మాన్ని సనూతనమైనటువంటి ఒక విజ్ఞాన పరంగా, విజ్ఞాన శాస్త్ర పరంగా అంటే సైంటిఫిక్ టెంపర్మెంట్ తో సమన్వయం చేశారు. ఇవాళ ఏ కంప్యూటర్ టెక్నాలజీ ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నదో దానిని పుటపర్తిలో స్వామి ప్రవేశపెట్టారు. సనాతనం అంతా పాతదే గొప్ప అని స్వామి ఆగలేదు. సనాతనమైనటువంటి దానిని సనూతనం చేసి అన్ని కర్మలని కూడా కర్మయోగం చేశారు స్వామి. ఇది కళ్ల ముందున్నటువంటిది. ఇక రెండవది భక్తి యోగం. భక్తి అంటే జీవుడికి పరమాత్మకి ఉన్నటువంటి ఒక అంతరంగ సూత్రం, ఒక బంధన, ఒక చక్కని చల్లని ప్రేమ బాంధవ్యం అది. ఈ ప్రేమ బాంధవ్యాన్ని స్వామి ఎలా భక్తిపూర్వకంగా ఈ జగత్తులో చేశారంటే ఒక్కసారి విచారణ చేద్దాం. పాత మందిరం రోజుల్లో స్వామి తొట్ట తొలి భజన మానస భజరే గురుచరణం రాసిన వేళ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోం అంటూ అరుణాచలాన్ని పుటపర్తిని సమన్వయం చేశారు. అంటే తాను బాబా ఎక్కడి నుంచి వచ్చారు అని అన్నప్పుడు ఏమీ విచారణ చేయక్కర్లేదు, ఓంకారం భవ ఓంకారం భవ ఓంకారం భవ ఓం నమో బాబా అన్నారు. బాబా అంటే శరీరంగా కనిపిస్తున్న ఈ బాబా మూలాలు ఎక్కడివో మీకు తెలిసినా ప్రణవ శబ్దంలో నుంచి నేను వచ్చాను, నిశ్శబ్దంలో నుంచి ఒక శబ్దభూమికని తీసుకున్నాను, నిరాకారంలో నుంచి సాకారం తీసుకున్నాను, త్రైగుణ్యోత్తరుడైనటువంటి మూడు గుణాలకి అతీతమైనటువంటి నేను ఆ మూడు గుణాలని తీసుకుని మీ మధ్య నడయాడుతూ రాముడు, శివుడు, మాధవుడు, కేశవుడు వీళ్ళందరూ కూడా ఒక్కటే, అనేకంగా కనిపిస్తున్నదంతా ఏకమే అన్నటువంటి భావనలో కేవలము హైందవ మతానికి మాత్రమే కాక, కేవలము వేదమతానికి సంబంధించినదే కాక, ప్రపంచంలో ఇవాళ వెలిగిపోతున్నటువంటి అన్ని మతాలని కూడా స్వామి భక్తి యోగం చేత, పరమాత్మ అనేటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి భావనతో యోగించిన కారణంగా, సమన్వయం చేసిన కారణంగా ఇవాళ కుల్వంత్ హాల్లో మానస భజరే గురుచరణం నుంచి మళ్లీ ఈ క్షణం విచారణ వరకు ఎన్నెన్ని రకాలు, ఎన్నెన్ని రకాల భజనలు, ఎన్నెన్ని విధానాలు, ఎన్నెన్ని గుణ సంకీర్తనాలు, కుల మతాతీతమైన గుణాతీతమైనటువంటి పరమాత్మ యొక్క సమ్యక్ సంకీర్తనాన్ని స్వామి భక్తిగా ఈ జగత్తుకు బోధించారు. కాస్త పాత రోజులు తెలిసిన వాళ్ళైనట్లయితే మందిరం లోపల స్వామి భజన లీడ్ చేసేవారు. తాను సాక్షాత్తు రాముడై, తానే కృష్ణుడై, తానే శివుడై ఉన్నప్పటికీ కూడా ఆ శివపరమైనటువంటి, రామపరమైన, కృష్ణపరమైనటువంటి వాటిని తాను స్వయంగా పాడుతూ అందరి చేత పాడించేవారు. అంటే ఏమవుతున్నది, ఎవరు భజనలో కూర్చున్నారో అంటే భక్తిలో ఉన్నారో వాళ్ళందరితో కూడా ఆత్మలన్నింటినీ కూడా పరమాత్మతో అనుసంధానం చేశారు. పూజాతే విషయోపభోగ రచన అంటారు శంకర భగవత్పాదులు. స్వామి సాక్షాత్తు ఆ మాటకి అనుసరణీయంగా పూజ, దానం, ధర్మం, యాగం, యజ్ఞం, కర్మకాండలైతే భజన జీవాత్మ పరమాత్మల యొక్క సమ్మేళనం. అది సమ్మిశ్రితం, రెండు ఒక్క చోట కూడి దానిని చూసి ఇది, దీనిని చూసి అది పరవశించేటువంటిది భక్తి. అందుకే స్వామి అనేక ఉపన్యాసాల్లో మనకు బోధ చేశారు భక్తి యోగంలో, భగవంతుడు లేక భక్తుడు లేడు, భక్తుడు లేక భగవంతుడు కూడా లేడు. అంటే మీకు నాకు ఏమున్నదయ్యా అంటే, అసలు మీరే నేను, మీరే నేను ఒకటైతే నేనే మీరుగా, ఏది ఒక్కటిగా ఉన్నదో అనేకమైనటువంటి భక్త సమూహాలుగా కనిపిస్తున్నాయి అన్నటువంటి పూర్ణాద్వైత భావనలో పరమాత్మని భక్తి యోగంలో నిలబెట్టారు. కనుకనే ఇవాళ ఏ మతం గొప్ప, ఏ మతం తక్కువ అన్న విచారణ సాయి భక్తులకి ఎవరికి కలగనే కలగదు. ఎందుకంటే స్వామి స్వయంగా అనుష్ఠానపూర్వకంగా ఈ జగత్తులో ఆ భక్తి యోగాన్ని ఎంత పరమాద్భుతంగా ప్రదర్శన చేసి మనందరికీ అలవాటు చేశారంటే, రాముడైతేనేమి, కృష్ణుడైతేనేమి, మరొకడైతేనేమి, ఎవరైతేనేమి, అంతా సాయిత్వమే. పోనీ స్వామిని గురించే ఒక భజన చేద్దామో, మాట మాట్లాడదామంటే ఆ స్వామి మాటలలో అనేకమైన మహాత్ముల యొక్క మాటలన్నీ వాటంతట వచ్చి ఒక లైన్లో పడిపోతాయే. అంటే సర్వము ఆత్మే, సర్వము పరమాత్మే, సర్వం కల్విదం బ్రహ్మ, బ్రహ్మము తప్ప అన్యము ఈ జగత్తులో లేదు అనేటువంటి ఆ భక్తి భావన ఏదైతే ఉన్నదో, ఎక్కడైతే హృదయం పల్లవిస్తుందో, ఎక్కడైతే మనసు అణగి ఉంటుందో, ఎక్కడ సంస్కారాలు పుంజీభూతమవుతాయో, ఎక్కడ సంసారపరమైనటువంటి యాతనలన్నీ కూడా వెనక్కెళ్లి పరమాత్మ యొక్క భావనలో ఆనంద రసతుందిలాలై బిందులై చిందుతూ ఉంటాయో, అది భక్తియోగంగా స్వామి మనందరి చేత కొన్ని ఏళ్లు, ఒకరోజా రెండు రోజుల, పొద్దున సాయంత్రం ప్రతిరోజు కూడా కలిసిన అన్ని వేళల భక్తియోగంలో భజనలు నేర్పారు, నగర సంకీర్తన చేశారు, సామూహిక భజనలు నేర్పారు, అనేకమైనటువంటి సంస్కారము, సంస్కృతి, సాహిత్యము, సంగీతము సమన్వయం చేస్తూ రాగ భావ తాళ లయాత్మకమైనటువంటి రీతిలో మనస్సులను రాగరంజితము, అనురాగరంజితము, ప్రేమ పరిపూతము చేస్తూ భక్తియోగాన్ని జగత్తుకి ప్రతిపాదన చేశారు. అందుకనే మతం ఎప్పుడూ కూడా మానవుణ్ణి ఆపకూడదు. మానవుణ్ణి ఒక ఊర్ధ్వమైనటువంటి ఒక హైయెస్ట్ లెవెల్కి, ఒక శిఖర స్థాయికి తీసుకువెళ్లాలి. భక్తుడికి భగవంతుడికి ఉన్నటువంటి బంధమే నిత్యము, అది సత్యము, అది శాశ్వతము, అది నవ్యము, అది దివ్యము, అది భవ్యము. ఇంతే, ఇది భక్తి యోగం. ఇక జ్ఞానయోగమా? ఏది రాని ఏది పోని స్వామంటారు. నేల మీద పుట్టినటువంటి ఒక కొండ ఎన్ని పెనుగాలులు వీచినా, సుడిగాలులు వీచినా, అదరక వెదరక చెదరక కదలక ఎట్లా నిలబడుతున్నదో నిజమైనటువంటి జ్ఞాని. అంటే ఒక ఎరుకలో ఉన్నటువంటి వాడు, నేను ఆత్మను అన్నటువంటి స్పృహలో ఉన్నవాడు దేనికి లొంగడు, దేనికి వంగడు, దేనికి పొంగడు, దేనికి కుంగడు. ఈ దేనికి లొంగని పొంగని కుంగనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అది జ్ఞానైక స్థితి. దీనినే యోగీశ్వరుడైనటువంటి కృష్ణుడు స్థితప్రజ్ఞ అనేటువంటి మాట వాడాడు. ఇది ప్రపంచం, ప్రపంచం పేరే ఇది సంసార సాగరం. సాగరము అనగానే అలలు లేకుండా, కెరటాలు పుట్టకుండా, పుట్టిన కెరటం విరగకుండా, విరిగిన కెరటం మళ్లీ మూలంలో కలవకుండా ఎట్లా ఉండదో, సంసారంలో ఉన్నటువంటి జీవుడు అనేకమైన దైహిక మానసిక అనేకమైనటువంటి భావనలకి యాతనలకు గురై, అనేక జాడ్యాలకు గురై, అనేక వ్యాధులకు గురై ఎన్ని పడుతున్నా, ఎంత అనుభవిస్తున్నా, అయ్యో ఈ కష్టం వచ్చిందే అంటే కర్మనిష్టలో ఉండాలన్నమాట. ఈ కష్టాన్ని నేను ఎలా దాటాలి, అసలు దాటిస్తున్నవాడెవడు, ఈ కష్టమంటే ఏమిటి, దాటటం అంటే ఏమిటి, ఈ దాటుతున్నది ఎవరు, దాటిస్తున్నది ఎవరు, అంతా కలిపితే ఒకటే ముద్ద అన్నటువంటి భావనలో గనక ఉన్నట్లయితే అది జ్ఞానయోగం. స్వామిని చూడండి, సుమారుగా ఓ 50 ఏళ్ల అనుబంధం ఉన్నటువంటి మనబోటి వాళ్ళని గనక విచారణ చేసినట్లయితే, స్వామి ఆడారు, పాడారు, కూడారు, ఇవాళ స్వామి ఏం మాట్లాడటం లేదు. నిజానికి స్వామి మాట్లాడిన రోజులకు పోల్చినట్లయితే మాట్లాడని ఈ రోజులు చాలా ప్రొఫౌండ్గా ఉన్నాయి. ఎందుకని ఉన్నాయి అంటే మౌన వ్యాఖ్య పరమోత్కృష్టమైనది. ఏదైనా ఒక శాస్త్రాన్ని, ఒక బోధని చెప్పాలంటే జీవుడు సంస్కారవంతమైన ఒక భాషని, భావాన్ని ఆశ్రయించాలి. అమనస్కమైనటువంటి, మనోలయమైనటువంటి పరమాత్మ, మనసే లేని పరమాత్మ గనక మనకు బోధించవలసి వచ్చినట్లయితే ఒక దక్షిణామూర్తి స్వరూపంగా, ఘనీభవించినటువంటి మౌనంగా కూర్చొని ఉంటారు. ఇవాళ మనం కుల్వంత హాల్లో మనం కూర్చొనున్నాం, స్వామి సింహాసనంలో కూర్చొనున్నారు. ఈ జ్ఞానయోగంలో మనకి వేళ కలుగుతున్నటువంటి పరమ అద్భుతమైనటువంటి అనుభవం ఏమిటంటే, స్వామి యొక్క మూలాలు, స్వామి యొక్క తత్వాలు, స్వామి యొక్క భావార్థాలు, స్వామి ఇచ్చేటువంటి అనేక ఆంతరంగికమైనటువంటి సంకేతాలు, అనేకమైనటువంటి ప్రశ్నలకి సమాధానాలు, అనేకమైనటువంటి సందేహాలకి సమాధానాలు మౌనం ద్వారా చాలా గట్టిగా, చాలా దృఢంగా, కానీ మృదువుగా, కానీ నెమ్మదిగా, కానీ ఎంతవరకు మనం అర్థం చేసుకోగలమో దానికి తగినటువంటి మోతాదులో రీతిలో స్వామి మౌన బోధాకృతిగా ఉన్నారు. జ్ఞాని అంటే మాటలు వల్లిస్తూ మాట ద్వారా బోధించినప్పుడు ఆయన బోధగురువే, ఆచరించి చూపించినప్పుడు ఆచార్యవర్యుడే. కాని అనేక గురుస్వరూపాలలో మహోత్కృష్టమైనటువంటి గురుభావన కారణగురువు. కారణగురువు ఎవరు అంటే, నువ్వెందుకొచ్చావో తెలియజెప్పేవాడు. మాట ద్వారా, చేత ద్వారా, చూపు ద్వారా, కదలిక ద్వారా, మెదలిక ద్వారా, అసలు ఇవేమీ లేకుండా కేవలం తన ఉనికి ద్వారా. ఈ రోజున స్వామి యొక్క ఈ అవతార వైభవంలో మనం అనుభవించవలసింది ఒక్కటే, స్వామి మౌనం ద్వారా మనకిస్తున్న సందేశాలని, ఆదేశాలని, స్వామి ఇస్తున్నటువంటి అనుగ్రహాలని మనం కూడా మౌనంగానే పొందే స్థితికి మనం వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మాత్రమే ఈ శబ్ద నిశ్శబ్దాలకి అభేదం పోయి శబ్దమే ఆగిపోతే దాని పేరు నిశ్శబ్దమని, శబ్దమే కాసేపు మాట్లాడినట్లయితే అది నిశ్శబ్దము, మాట ఆగినట్లయితే అది నిశ్శబ్దమని, ఈ శబ్ద నిశ్శబ్దాలకి అభేదాన్ని మనం పాటిస్తూ పరమేశ్వరుడు ఈ జ్ఞాన యోగాన్ని ఇవాళ అనేక సంవత్సరాలు గడిచిపోయినాయి. సంవత్సరాలు గడవటం అంటే జీవితం గడవటం, ఆ జీవితం గడవటం అంటే అనేక అనుభవాలు మనం పొందటం. ఆ అనుభవాలు కొన్ని ఆనందాన్ని ఇచ్చినాయి, కొన్ని సుఖాన్ని ఇచ్చినాయి, కొన్ని సంతోషాన్ని ఇచ్చినాయి, కొన్ని మహాదుఖాన్ని మిగిల్చినాయి. ఇవన్నీ అనుభవించాం కదా. కానీ వీటన్నింటికీ కూడా మనం అతీతంగా నేను అన్నటువంటి ఎరుకలో మనం ఉండగలిగామా లేదా, స్వామి ఉన్నారా లేదా, స్వామి కేవల మానవుడుగా గనక భావించి విచారణ చేసినట్లయితే, స్వామి ఈ అవతారంలో ఈ 84 సంవత్సరాలలో కూడా ప్రాపంచిక పరమైనటువంటి అనేకమైనటువంటి ఆటుపోట్లన్నీ కూడా స్వామి చూశారు. అది మహాసముద్రం గనక దానిని సాక్షీభూతంగా చూశారు. మనమేం చేశామంటే సాక్షీభూతంగా చూడలే, అయ్యో మనకే కష్టం వచ్చిందే, మనకే ఇబ్బంది వచ్చిందే, మనమే యాతన పడుతున్నామని మరింతగా కుంగిపోయినాం. స్వామి ఆ సాక్షీభూత సర్వస్వం గనక, పూర్ణమైనటువంటి ప్రజ్ఞామూర్తి గనక, అవతార పరమాత్మ గనక ఆయన సాక్షీభూతంగా చూస్తూ చూస్తూ కదలిపోయే మేఘాలవలే, పుట్టిన కెరటం సమసిపోయినప్పుడు ఎట్లాగైతే ఉన్నదో అదే భావనతో ఒక వేదనారహితమైనటువంటి పూర్ణ ప్రశాంతమైనటువంటి మనస్సుతో దానిని చూడటం మొదలుపెట్టారు. చూడటం మొదలుపెట్టమంటే నిజానికి స్వామికి చూపు లేదు, స్వామికి అనుభవము లేదు, స్వామికి బంధన లేదు. ఉన్నదంతా జీవుడికి గనక, జీవుడికి బోధ చేయాలి గనక, తాను అనుభవించినట్లు, తాను ఏదో ఆనందపడిపోయినట్లు, తనకు సంతోషం దుఃఖం రెండు ఉన్నట్లు అభినయించారు. గాని స్వామికి అనుభవం లేదు. అనుభవ రాహిత్యం ఎక్కడంటే పూర్ణమైనటువంటి పరిణితమైనటువంటి పరమాత్మ గనక ఈ సర్వ ప్రపంచానికి కూడా కర్మయోగాన్ని, భక్తి యోగాన్ని, జ్ఞానయోగాన్ని ఏకకాలంలో, ఇవాళ ఒక 2 నిమిషాలు కుల్వంత హాల్లో కూర్చున్నాం, స్వామి దర్శనం మనకి అనుగ్రహించడానికి స్వామి వచ్చారు, స్వామి కూడా సింహాసనంలో కూర్చున్నారు. ఇందులో కర్మయోగంలో స్వామిని అనుభవించేవాడు ఒకడైతే, భక్తి యోగంలో తాను ఏ దేవతని ఉపాసన చేశాడో ఆ దర్శనాన్ని స్వామిలో దర్శనం పొంది ఆ దర్శనం ద్వారా పరిణితి చెందేటువంటి దిశగా భక్తి యోగం సాగితే, స్వామి ఎంత దయామయుడివి తండ్రి, ఎంత దయాంబుధువి తండ్రి, ఇచ్చిన ఈ జన్మలోనే జ్ఞానం అంటే ఇదా, నేను అన్న భావన ఆ ఎరుక దేహాత్మని దాటి, అంటే శరీరాన్ని దాటి నేను ఆత్మనన్న భావనలో నిలకడ చెందటమే ఆత్మ విచారణ మార్గమా అని ఎప్పుడైతే ఒక సమాధానం దొరుకుతున్నదో, ఈ 3 రకాల యోగులు సాధకులందరూ కూడా పరమాత్మ కొలువులో ఉన్నారు అని. మరి పరమాత్మ ఎలా ఉన్నారు? ఒకడికి కర్మయోగిగా, ఒకడికి భక్తియోగిగా, మరొకడికి జ్ఞానయోగిగా, 3 త్రిపుటీకరణం చెంది యోగత్రయిగా, వేదమాతగా, వేద స్వరూపుడుగా, వేదమే సత్యసాయి భగవానుడిగా ఇవాళ మనకి దర్శనమిస్తున్నారు. కాబట్టి పరమాత్మ బోధించటానికి వస్తాడు, శోధించటానికి వస్తాడు, సాధించటానికి వస్తాడు, అనుగ్రహం ఇవ్వటానికి వస్తాడు. ఆ పరమాత్మని ఎట్లా మనకు కావలసిన రీతిలో మన సాధనా మార్గానికి అనువుగా అన్వయించుకుంటామో అదే సంస్కారం. కాబట్టి ఆ సంస్కారము అనుగ్రహము పరమాత్మే ఇవ్వాలి గనక సత్యసాయి భగవానుడి యొక్క దివ్యమైన ఉనికిని ఈ మూడు యోగాలలో మనం పరిపూర్ణం చేసుకుంటూ యోగత్రయిగా ఉన్నటువంటి స్వామిని, వేదస్వరూపులైనటువంటి స్వామిని, సర్వదేవతా అతీత స్వరూపులైనటువంటి స్వామిని, సర్వభువనాలకు కూడా ఈ మూడు యోగాలంటే మనం చిన్న కర్మ చేస్తుంటే స్వామి దీన్ని కర్మయోగం చేయవయ్యా, నేను భక్తి మార్గంలోనే ఉన్నాకు నాకు రాముడు అంటే ఇష్టం సాయిరాముడు వలె కనిపించు, నాకు కృష్ణుడంటే ఇష్టం సాయి కృష్ణుడు వలె కనిపించు, నాకు మహేశ్వరుడంటే ఇష్టం సాయి మహేశ్వర స్వరూపంగా దర్శనమి, నాకు అమ్మవారంటే ఇష్టం అమ్మవారి వలె కనిపించు స్వామి అని ఆ భక్తి యోగంలో ఆ పారమ్యంలో ఎక్కడైతే జీవాత్మ పరమాత్మలు రెండూ కలిసి ఉంటాయో అది యోగనిష్ట. కాబట్టి జ్ఞానయోగంలో నిజానికి ఇక్కడ ఏమీ లేదు, మనదంటూ ఏమీ లేదు, మనకు కూడా ఏమీ లేదనేటువంటి నిత్య వైరాగ్య వైభోగంలో స్వామి మనందరినీ కూడా ఈ మూడు యోగాలని ఏకకాలంలో అనుభవించే దిశగా నడిపించుగాక అని స్వామిని ప్రార్థిస్తూ, స్వామి ఎలా ఈ మూడు యోగాలని తమ అవతార కాలంలో చక్కగా పరిపూర్ణం చేశారో, ఎలా డెమాన్స్ట్రేట్ చేశారో, ఈ జగత్తుకి నిదర్శనపూర్వకంగా సోదాహరణప్రాయంగా పరచినటువంటి 84 సంవత్సరాల జీవితాన్ని సర్వ ప్రపంచం ముందు చక్కగా తెరచిన పుస్తకంలా ఉంచారో మనం కూడా ఓపెన్ గా ఉండాలి, ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. సాధ్యమైనంత వరకు కాదు, అసాధ్యమైన దాన్ని కూడా సుసాధ్యం చేసుకుని వర్తమాన జీవితాన్ని చాలా ట్రాన్స్పరెంట్ గా, చాలా పరిపూర్ణంగా, ఎక్కడా తెరలేనటువంటి శుద్ధ మనస్కులుగా ఉన్నప్పుడు మాత్రమే స్వామి బోధించిన సత్యం, ఆచరించినప్పుడు మాత్రమే స్వామి బోధించిన ధర్మం, అనుభవించినప్పుడు మాత్రమే స్వామి బోధించిన శాంతి, అనుభవించినప్పుడు మాత్రమే స్వామి బోధించినటువంటి ప్రేమ, వీటన్నింటినీ కూడా మనం ఒక అనుభవ రససిద్ధం చేసుకోవటానికి కర్మ భక్తి యోగ జ్ఞానాల ఒక మహాత్రివేణి సంగమంగా సాగిన సత్యసాయి భగవానుడి యొక్క దివ్య అవతార వైభవంలో మనం కూడా ఉన్నాం. ఉంటమంటే ఆచరణ అనుష్ఠానం చేయాలి, అనుష్ఠానంలో నుంచి అనుభవాన్ని పొందాలి, అనుభవంలో నుంచి అనుభూతి విభూతి స్థాయికి వెళ్లాలి, ఆ దిశగా పరమాత్మ మనల్ని నడిపించుగాక అని స్వామిని ప్రార్థిస్తూ సాయిరాం.
ఇంతవరకు స్వామివారి చిరకాల భక్తులైనటువంటి శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు యోగ త్రివేణిపై ప్రసంగించారు. ఇంతటితో ఈనాటి మా తెలుగు ప్రసారం సమాప్తం. సాయిరాం.